హరే కృష్ణ. సో మనం నిన్న క్లాస్ లో కానీ ఈ రోజు క్లాస్ లో కానీ ఈ విధంగా మనం చైతన్య మహాప్రభు రావడానికి గల మూడు కారణాలు చెప్పాము. ఆ మూడు కారణాల్లో భాగంగా ఆయన 5 సంవత్సరాల క్రితము మాయాపూర్ అనేటువంటి గ్రామంలో వెస్ట్ బెంగాల్ అక్కడ అవతరించాడు. జగన్నాథ్ మిశ్రాకి సచిమాతకి పుత్రుడిగా వచ్చాడు. వచ్చే హరినామాన్ని ప్రచారం చేశాడు. అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మేము ఇంతవరకు ఆ మాట ఆయన పేరు ఇంతవరకు మేము వినలేదు, ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో ఆయన పేరు వినలేదు. మీరేమో చైతన్య మహాప్రభు అని నిత్యానంద ప్రభు అని చెప్పేసి మీరు గుళ్ళో పెట్టి మీరు మాకు చెప్తున్నారు, ఏంటి సాక్ష్యం వీళ్ళు నిజంగా అవతారాలని, ఏంటి సాక్ష్యం అన్నది? మనం ఒక బంగారు కొట్టుకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళది బంగారు అని చెప్పినప్పుడు మనం నమ్మేసి తీసుకురావడం మంచిదా, లేకపోతే ఇది ఇది బంగారమా కాదా, బంగారం అయితే ఇది ఎంత నాణ్యమైనది తెలుసుకొని తీసుకోవడం మంచిదా? తెలుసుకొని తీసుకోవడం మంచిది. ఎందుకని? ఎందుకంటే మనం కొన్ని 1,000,000 పెడుతున్నాం, మన కష్టపడినటువంటి సంపాదన పోయి పెడుతున్నాం. పోనీ మనం తెలుసుకోకుండా కానీ ఒకవేళ వచ్చి మనం తీసుకొని అది బంగారు కాదని తెలిసి అప్పుడు ఏమవుతుంది? జీవితాంతం మీద కళ్ళగని కష్టపడి ఎట్లయినా సరే ఒకనొక రోజు మాకు ఇంత ఇంత ఉంటే బాగుని, అంత ఉంటే బాగుని మనం అనుకొని అడిపోయిన తర్వాత అది లేకపోతే మన జీవితంలో మోసపోయిన వాళ్ళం అవుతాం. మన శ్రమ కష్టం అంతా కూడా వృధా అయిపోయింది. అయితే ఒక బంగారుకో లేకపోతే ఒక వస్తువుకో దేనికైనా సరే దాన్ని అంత జాగ్రత్తగా మనం తీసుకొని రావాల్సిన మనం ఎవరినంటే వాళ్ళని మనం అవతారం అనుకొని మన జీవితం సర్వస్వాన్ని వాళ్ళ సేవకో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులో లేకపోతే డబ్బులో లేకపోతే ఆ ఉత్సవాలకి మనం ఇచ్చేటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఒకనొక రోజు మనకు తెలిసింది అనుకోండి, ఈయన అసలు అవతారమే కాదు అని, ఈయన అసలు దేవుడే కాదు అని, అప్పుడు ఒక మానవ జన్మ మొత్తం కూడా ఎవరో ఒక సాధారణ వ్యక్తికి మన జీవితాన్ని అర్పించేసాం. మన కుటుంబాలను చూసుకోవాలా, పరిస్థితులు చూసుకోవాలా, మనం ఏం చేసాము? అర్పించేసాం. అంటే ఒక మానవ జన్మ వేస్ట్ అయిపోయింది. కాబట్టి మానవ జన్మలో మనం చేయాల్సింది ఏంటంటే, అతి ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఇతని అవతారం అని అన్నారండి, ఎవరినైనా సరే ఈయన అవతారము, ఈయన దేవుడు, ఈయన దేవుడు యొక్క అంశ అని ఎవరైనా కానీ అన్నారు అని అంటే, మనం ఫస్ట్ ఈయన అవతారం అని ఎవరు ఎట్లా మనం కనుక్కోవాలి, ఎట్లా మనం తెలుసుకోవాలి, అది మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మన దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాము? మన కష్టాలు తీరుస్తాడు, మన కర్మల్ని మారుస్తాడు అని మనం ఎంతో నమ్మకంతో మన జీవితాల్ని అక్కడ పణంగా పెడతాం. కానీ చివరికి వచ్చిన తర్వాత అని అసలు దేవుడు కాదు, లేదా అసలు అవతారం కాదు, ఏమీ కాదని తెలిసిపోతే మన జీవితంలో ఆ రోజు అత్యంత దారుణమైన రోజులా కనిపిస్తుంది. ఇంకా మనకి ఎవరి మీద నమ్మకం, అందరి మీద నమ్మకం పోతుంది, మనకి జీవితాలు అందరి మీద నమ్మకం పోతుంది. అండ్ నిజంగా మానవ జన్మ మనం వచ్చింది ఎందుకనంటే, ఎవరు అసలైనటువంటి భగవంతుడు లేదా భగవంతుడి యొక్క అవతారాలు ఏంటని తెలుసుకోవడానికి కావాల్సిన తెలివితేటలు మనకు మాత్రమే ఇచ్చాడు, మానవ జన్మకు మాత్రమే ఇచ్చింది. జంతువులకి లేవు ఆ తెలివితేటలు, మనుషులకే ఆ తెలివితేటలు ఇచ్చాడు. మరి ఎట్లా కనుక్కోవాలి, ఎట్లా మనకి ఎక్కడున్నాయి ఈ సాక్ష్యాలన్నీ కూడా, మన దగ్గర ఎక్కడున్నాయి ఈ సాక్ష్యాలు, ఎట్లా కనుక్కోవాలి, ఈ రుజువులు ఎట్లా? మనకి ప్రతిదానికి మనకి రుజువులు కావాలి. అదెట్లా, ఇదెట్లా, ఇదెందుకు, అదెందుకు, అన్ని దగ్గర మనం అడుగుతాం. కానీ ఒక భగవద్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం అడగం, గుడ్డిగా నమ్మేస్తాం. మన కూరగాయల దగ్గర పోయినా అడుగుతాం, లేదా మన చీరల దగ్గర పోయి, లేదా మన బట్టల దగ్గర పోయినా అని అడుగుతాం, లేదా ఇంకెక్కడ పోయినా కూడా మనం అడుగుతానే ఉంటాం, ఇదేంది, ఇది ఎందుకు, ఇది ఎంత, ఎందుకు ఇంత రేటు, ఏంది, ఏమున్నాయి దీంట్లో కొత్తగా, ఏం కలిపేవారు దీంట్లో కొత్తగా, ఎందుకు మనం ఇంత రేటు పెట్టి ఎందుకు కొనాలి, మనం అడుగుతామా అడగమా? కానీ ఎవరైనా ఒక వ్యక్తి చేతిలో ఈయన దేవుడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం, ఏం చేస్తాం మనం? స్వామి 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 అంటాం అంతే. అంతేగాని ఎట్లా దేవుడు అయ్యాడు, ఎట్లా ఈయన అవతారం, ఎట్లా ఈయన ఏ ఆధారాలతో చెప్తున్నారు మనం అని కనుక్కోవాలి. అలా కనుక్కోకపోతే వస్తువులు కూడా, వస్తువులకి మనం ఇచ్చేంత ప్రాముఖ్యత మన దేవుడి దగ్గర ఇవ్వలేకపోతే, కానీ ఎక్కడైతే ఆ ప్రాముఖ్యత ఇవ్వాలో అది మాత్రం అక్కడ మాత్రం మనం చూసుకోవట్లేదు. కానీ ఎక్కడైతే అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సిన అవసరం లేదో అక్కడ మాత్రం మన జీవితం అంతా వేస్ట్ చేస్తున్నాం. ఈయన దేవుడా, దేవుడు ఇది ఇది బంగారం అయిందేనా, ఇది నాణ్యమైందేనా అని దగ్గర ఆడుతున్నాం మనం. సో కాబట్టి మనకి రుజువులు ఇంపార్టెంట్ అనమాట. సో ఒక అవతారం అని ఒకటి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, దయచేసి మొబైల్స్ అన్ని కొద్దిగా ఆఫ్ చేసి పెట్టుకోండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఒక అవతారం అంటే, ఎవరైనా ఒక అవతారం అంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏ శాస్త్రాల్లో చెప్పబడింది ఈయన అవతారం అని, ఏ శాస్త్ర చెప్పబడింది ఈయన ఈయన దేవుడు అని. ఎందుకంటే శాస్త్రాల్లో భూమి ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఈ సృష్టి అంతమయ్యేదాకా ఎవరెవరు ఏ అవతారాలు వస్తాయో, ఎప్పుడు వస్తాయో, ఏ ప్రాంతంలో వస్తాయో, వచ్చి ఏం చేస్తారో మొత్తం వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉంటాయి, దాంట్లో వివరణలు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ పట్ల వివరణలు ఉంటాయి. అందువల్ల మనం ఫస్ట్ ఎవరైనా వచ్చేసి ఈయన అవతారం అనేది ఈయన దేవుడు అని ఎవరిని కానీ చెప్పారు అని అంటే అడగాల్సింది ఏ పురాణం ప్రకారంగా, ఏ శాస్త్రం ప్రకారంగా చెప్తున్నారు. ఇది మనం అడిగి చేయాలి, ఫస్ట్ పాయింట్ అది. ఆ శాస్త్రాలు ఎవరిని చెప్పారు లేదు, ఎవరిని చెప్పారనుకోండి ఈయన దేవుడు అని లేదా ఈయన అవతారం అని ఎవరిని చెప్పారనుకోండి, అప్పుడు అడగాల్సింది ఏ గురువు దాన్ని ధృవీకరించాడు. అంటే రామాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ శంకరాచార్యులు ఎవరు దాన్ని ధృవీకరించారు? ఎందుకంటే వాళ్ళు తెలియకుండా మనకేం తెలియదు ఇక్కడ. అందులో కలియుగంలో ఉండేవాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు మనం చెప్పాల్సిన అవసరం లే. సో కాబట్టి ఆయన నిజంగా అవతారం కానీ ఉంటే, ఆయన నిజంగా కానీ దేవుడు కానీ ఉంటే మనకి ఆదిశంకరాచార్య రూపంలో, రామాచార్య రూపంలో, మధ్వాచార్య రూపంలో, ఇతర ప్రాముఖ్యమైన ఆచార్యుల రూపంలో మనకి వాళ్ళ గురించి మనకు విషయం తెలిసిపోయి ఉంటుంది. మూడు, ఒకవేళ అవతారంగా అయ్యుంటే చిహ్నాలు కనిపిస్తాయి అన్నమాట. చిహ్నాలు అంటే వాళ్ళ అరచేతుల్లో కానీ పాదాల్లో కానీ శంఖు, చక్రాలు, గద, లేకపోతే ఒక మీనము, లేకపోతే ఒక రథము, ఇట్లా ప్రతి అవతారానికి చిహ్నాలు ఉంటాయి. చేతుల్లో కానీ కాళ్ళలో కానీ అది కూడా మెన్షన్ చేస్తారనమాట. రాధాకృష్ణుల యొక్క పాదాలు, దాని చిహ్నాలు ఏంటి? గౌరనితాయిల పాదాల్లో చిహ్నాలు ఏంటి? సో మనం వెళ్ళి కానీ మనం కనుక్కుంటే ఆ చిహ్నాలు మనలో కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏ ధర్మ స్థాపన కోసం వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నాడు, ఆ అవతారం యొక్క ఉద్దేశం ఏంటి, అవతారం దేనికోసం వస్తున్నారు? ఇప్పుడు రాముడు ఉద్దేశం ఏంటంటే ఒక రాజుగా తండ్రి యొక్క మాట జవదాటునగాడుగా, లేదా ఒక ఏకపత్ని వ్రతుడుగా ఒకే భార్యతో ఉండాలనేటువంటి ఈ ధర్మం. అంటే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విధమైనటువంటి విషయం చెప్పడం కోసమో, లేకపోతే కొన్ని ధర్మాలను స్థాపించడం కోసమో ఒక్కొక్కరు ఒక విధంగా వస్తారు. కాబట్టి దేనికోసం వస్తున్నారు, ఆ ఉద్దేశం మనకు తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే అసాధారణ లీలలు చేస్తారు వాళ్ళు. అసాధారణ అంటే మనుషులు చేయలేరు ఆ విషయాలు, మనుషులు ఆ లీలల్ని లేదా ఆ పనుల్ని, ఆ కార్యాలని వాళ్ళు చేయలేరు. అట్లాంటి అసాధారణ లీలలు చేస్తారు వాళ్ళు అవతారం కానీ. అయితే సింపుల్గా చెప్పాలంటే రెండు మాటల్లో, ఎవరైనా అవతారం అని చెప్పారనుకోండి, ఒకసారి విశ్వరూపం చూపించడం చెప్పాలి మనం. ఒకసారి విశ్వరూపం చూపించండి, నేను అర్థం చేసుకుంటా మీరు అవతారం అని అని. అది చూడకుండా భగవద్గీత చెప్పండి, అప్పుడు అనుకుంటా మీరు అవతారం అని. ఎందుకంటే దేవుడు అయితే ఏమైనా చేయగలగాలి కదా. దేవుడు అంటే నోట్లో కొద్ది లింగాలు తీసేది, నోట్లో నుంచి బూడి తీసి ఆయన దేవుడు కాదు. అర్థమవుతుందా? దేవుడు హాస్పిటల్లో పడుకోడు, దేవుడు ముసలివాడు కాడు, దేవుడు ముసలివాడు కాడు. అప్పుడప్పుడు కొన్ని బంగారు చైన్లు తీయడం, బంగారు చైన్లు బంగారు పుట్టే కొన్ని మండండి, మనకి బంగారు చైన్లు ఏంది? నిజమైన దేవుడు అయితే బంగారు కొండ సృష్టించాల, బంగారు బిస్కెట్లు ఇవ్వడం కాదు, బంగారు కొండే తీయగలగా, అదే భగవంతుడు అంటే. అందుకని చెప్పిన అసాధారణ లీలలు అంటే మనిషి చేయలేడు. ఉదాహరణ కృష్ణుడు గోవర్ధన కొండనెత్తాడు, ఏమన్నా మనుషులు ఎత్తగలుగుతారా? అది దేవుడు అంటే, అది అవతారం అంటే. ఎవరైనా సరే 16,108 మందితో ఉండగలుగుతాడా మనిషి అనేవాడు? ఉండగలుగుతాడా? ఎంతమందితో ఉండగలుగుతాడు? ఒకరితో ఉండవే కష్టం, కానీ 16,108 మందితో ఉండగలుగుతాడంటే ఆయన దేవుడు. కాబట్టి అవతారం అని మన ఎవరిన పదం వాడారు అని అంటే మనం అడగాలి, ఏ శాస్త్రంలో ఉంది, ఏ గురువులు ధృవీకరించారు, ఏ చిహ్నాలు ఉన్నాయి, అలాగే ఏ ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చాడు. తర్వాత ఆయన అసాధారణ లీలలు చూసుకుంటే అప్పుడు అనగాలి, ఓ ఈయన అవతారం అని. ఈ అడగకుండా మనం ఆయన దేవుడు ఈయన దేవుడు అందరూ అవతారాలే అందరూ అదేలే అందరూ ఇదేలే అనుకుని మనం పోయామనుకోండి, దొరికిన ఒక మానవ జన్మలో మనం వేస్ట్ చేసుకున్నాం. అంటే సరే బానే ఉంది, మరి చైతన్య మహాప్రభు గురించి మీరు ఇప్పుడు రోజు మొక్కుతున్న రోజు ఎంతో శ్రమిస్తున్నారు, అక్కడ రోజు సేవలు చేస్తున్నారు, హరే కృష్ణ అని భగవంతుడికి కూడా ఒక్కోసారి ఆయన కూడా రెస్ట్ తీసుకున్నప్పుడు మీరు హరే కృష్ణ ఆయనకి ఆయన డిస్టర్బ్ అవుతా ఉన్నాడు, ఆ స్థాయిలో మీరు హరినామం చేస్తున్నారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, మీరు మాంసం మానేస్తున్నారు, టీ కాఫీలు మానేస్తున్నారు, తిరగడ తెలగడ మానేస్తున్నారు, సినిమాలు మానేస్తున్నారు, ఇన్ని మానేస్తున్నారు, అసలు మీకేమైనా ఫలితం వస్తుంది అసలు? ఆయన దేవుడైనా అసలు, అవతారమైనా అసలు, మేమైతే ఎప్పుడు వినలేదు. ఇక్కడ ఎవరు చెప్పినట్టుగా మేము ఎక్కడ మేము మాకు ఎటువంటి ఆధారాలు కూడా మాకు కనబడలేదు. మీరు ఎలా చెప్తున్నారు ఈయన దేవుడు అని, ఈయన అవతారం అని? దయచేసి నా చెప్పినట్టుగా 6-5 అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎవరు మాట్లాడారు, లేకపోతే ఏ శాస్త్రంలో ఉంది, ఏది చేయడానికి వస్తున్నాడు, ఆయన చేసిన అసాధారణ లీలలు ఏంటి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు వాటికి సంబంధించిన రుజువులు మనం ఇప్పుడు చూస్తాం. ఉదాహరణకి భాగవతంలో ఆయన గురించి 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో కృష్ణవర్ణం త్విషా కృష్ణం సంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతీహి శుభయదశ. భాగవతం ఆయన గురించి రాసింది, ఎవరి గురించి? చైతన్య మహాప్రభు గురించి. కృష్ణవర్ణం, కృష్ణుడి గురించి కీర్తిస్తూనే ఉంటాడు ఇతను, కృష్ణుడి గురించి కీర్తిస్తాడు, కృష్ణుడి గురించి వర్ణిస్తుంటాడు. త్విష అకృష్ణం, త్విష అకృష్ణం అంటే శరీరం మాత్రం కృష్ణుడిలాగా ఉండదు, అకృష్ణం అప్పుడు. కాబట్టి ఆయన శరీరం ఏ వర్ణంలో ఉంది? చైతన్య మహాప్రభుది బంగారు వర్ణంలో ఉంది, కానీ కృష్ణుడిది ఏ వర్ణం? నీలమేఘశయం. సో క్లియర్ చేసేసాడు. వర్ణించిన మాత్రం చైతన్య మహాప్రభు ఎక్కడ పోయినా సరే కృష్ణుడి గురించే కీర్తిస్తుంటాడు, కృష్ణుడి గురించే వర్ణిస్తుంటాడు, కానీ ఆయన కృష్ణుడే, కానీ వర్ణం మాత్రం కృష్ణుడి వర్ణం కాదు, అంటే ఆయన కలర్ కాదు, గౌరవర్ణం, రాధారాణి వర్ణం. స అంగ ఉపాంగ అస్త్ర పార్షదులు, ఆయన ఆయన పార్షదులతో వస్తాడు, ఆయన ఇక్కడికి పార్షదులతో వస్తాడు, పార్షదులతో అంగ ఉపంగ పార్షదులు వాళ్ళందరూ ఎట్లా వస్తాడు, దేంతో వస్తాడు? అస్త్రాలతో వస్తాడు. ఏంటి అస్త్రాలు అంటే మృదంగం కరతాళాలతో వస్తాడు. మామూలుగా అవతారాలు ఏ అస్త్రాలతో వస్తారంటే బాణాలు కత్తులతో వస్తారు, త్రిశూలాలతో వస్తారు, మిగిలిన అవతారాలన్నీ. కానీ ఇక్కడ అస్త్రాలు మాత్రం మృదంగాలు కరతాళాలు. ఏం చేయడానికి వచ్చాడు? యజ్ఞై సంకీర్తనై ప్రాయర్, సంకీర్తన యజ్ఞం చేయడానికి. సంకీర్తన యజ్ఞం చేయడానికి ఏం అస్త్రాలు కావాలి? సంకీర్తన చేయడానికి ఏం అస్త్రాలు కావాలి మనకి? మృదంగం కరతాళాలు. కాబట్టి ఆ అస్త్రాలతో వచ్చాడు. ఏ అస్త్రాలతో? మృదంగం కరతాళాలు. ఏం చేయడానికి వచ్చాడు? సంకీర్తనం చేయడానికి వచ్చాడు. నిజమేనా అది? తర్వాత యజంతిహి సుమేధ, తెలివైన వాళ్ళైతే సుమేధస, తెలివైన కాని వాళ్ళు కాని అయితే మాత్రం వాళ్ళు ఈ సంకేత యజ్ఞాన్ని పట్టేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఇంకా చైతన్య మహాప్రభు వచ్చింది మనుషులను చంపడానికి కాదు, ఇక్కడ చివరి అవకాశం ఇవ్వడానికి, చివరి అవకాశం. మనం గతంలో ఏ యుగాల్లో పుట్టినా, ఎన్ని జన్మలు అయితే రకరకాలుగా వచ్చి మనం పుట్టినా సరే, ఇవాళ మొత్తానికి అయితే కర్మలు అయితే మోసుకొని అయితే వచ్చాం, మనం కర్మల్ని మోసుకొని వచ్చాం. ఎట్లయినా సరే ఈ కర్మల నుంచి మనం బయటపడగలగాలి, ఈ జన్మ మృత్యు అనే ఈ చక్రం నుంచి మనం బయటపడగలగాలి. సో భగవంతుడు చైతన్య మహాప్రభు వచ్చి మన కర్మలు తీయడానికి, అది కూడా చాలా ఆనందంగా సంకీర్తనం చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ చక్కగా భగవంతుడి గురించి వర్ణించుకుంటూ మనం ఇంటి నుంచి బయటపడడానికి మనకి సంకీర్తన యజ్ఞాన్ని ఇచ్చాడు. అందుకే చెప్పి ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ జీవితాల్లో అన్ని బాధలు నిర్వర్తించుకుంటూ ఏం చేస్తారు, సంకీర్తనం చేస్తారు, హరే కృష్ణ మంత్రం చేసుకుంటారు వాళ్ళు తెలివైన వాళ్ళు. సో హరే కృష్ణ మంత్రం చేసే వాళ్ళంతా తెలివి తక్కువళ్ళు కాదు, పాపం జీవితంలో ఏం చేయగలో తెలియక అర్థం కాక ఫెయిల్ అయిపోయేసి ఎటు పోవాలో తెలియక అమాయకంగా పాపం వాళ్ళు వచ్చి హరినామం చేయట్లేదు, లేదా అమాయకంగా వచ్చి పాపం లేదో టీ కాఫీలు మానేయట్లేదు, లేదా మాంసం మానేయట్లేదు, అమాయకంగా పాపం ఎవరో మాటలు వినేసి నో. ఇక్కడ భాగవతం ప్రకారంగా సుమేధస, నిజంగా తెలివైన వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క పాదాలు పట్టుకొని సంకీర్తనం చేసుకొని జీవితం సార్థకం చేసుకొని ఇంకో జన్మ లేకుండా చేసుకుంటారు. విష్ణు సహస్రనామంలో మనం ఎంతమంది విన్నారు విష్ణు సహస్రనామాన్ని, పేరినారా విష్ణు సహస్రనామాన్ని, ఎంతమందికి వచ్చు? ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు దీంట్లో చైతన్య మహాప్రభు గురించి ఉందని. విష్ణు 1000 విష్ణునామాలు. సో దాంట్లో సువర్ణ వర్ణ హేమాంగో వరాంగస్ చందనాంగది సన్యాస కృత్ చమ శాంతో నిష్ఠా శాంతి పరాయణ. సువర్ణ వర్ణ, సువర్ణ వర్ణ అంటే బంగారు వర్ణం, హేమాంగ అంటే వచ్చింది బంగారు, దాని బంగారు కవచం లాగా. ఎందుకంటే ఆయన శరీరం చైతన్య మహాప్రభు శరీరం బంగారు వర్ణం, అందుకని మనం చెప్పుకున్నాం. వరాంగ అత్యంత సుందరమైన వాడు, చందనాంగది మనం ఆయన గురించి కానీ తెలుసుకుంటే చందనం ఎప్పుడు వేసుకో ఉంటాడు అనమాట కింద పైన, ఎందుకంటే మనం వైష్ణవ సంప్రదాయం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో వైష్ణవులు మనకోసారి రేపు సాధారణంగా అయితే మన వైష్ణవులు పిలిచినప్పుడు లేదా వైష్ణవుని మనం గౌరవంగా మనం వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళకి చందనం అందుతారు అనమాట వాళ్ళకి అందు దగ్గర, అదొక సాంప్రదాయం వాళ్ళని గౌరవించడం. సో ఇంకేం చెప్పాడు, సన్యాస కృత్, ఎస్ ఆయన ఒక సన్యాసి, సన్యాసి వేషం ధరిస్తాడు. చైతన్య మహాప్రభు 24 సంవత్సరాల తర్వాత సన్యాసం తీసుకుంటాడు ఆయన ఆయన జీవిత చరిత్రలో. సో సన్యాసం తీసుకున్నాడంటే సమః శాంతః, సమః అంటే పూర్తి ఇంద్రియాల నిగ్రహంలో ఉన్నవాడు, సన్యాసి నిగ్రహంలో ఉండాలి. శాంతః ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు, నిష్ట ఎప్పుడు కూడా కృతనిశ్చయంతో హరినామం చేసుకుంటూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, ప్రచారంలో పెడతానే ఉంటాడు హరినామాన్ని. శాంతి పరాయణః, సో అందరి యొక్క ప్రశాంతతను కోరుకునేవాడు. సో ఆయన జీవితం ప్రశాంతత, తర్వాత రెండు భక్తి, అది ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. నిజమేనా ఇది? అది ఎక్కడుంది ఆయన గురించి? విష్ణు సహస్రనామంలో కూడా ఉంది. చైతన్య మహాప్రభు గురించి అసలు మనం వినలేదు ఇప్పుడు దాకా, మామూలుగా అయితే వినలా, కానీ ఆయన గురించి భాగవతంలో ఉంది, ఇప్పుడు విష్ణు సహస్రనామంలో ఉంది, ఇంకా గరుడ పురాణంలో. అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యో విశేషతః మాయాపూరే నవద్వీపే భవిష్యామి సచీసుతః. సో గరుడ పురాణంలో రాసింది ఏమని రాసిందంటే, అహం పూర్ణో భవిష్యామి అంటే పూర్ణ, అహం పూర్ణ అంటే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అవతారంగా వస్తాడు. ఎవరు వస్తాడు, ఎప్పుడు వస్తాడు? యుగ సంధ్యో విశేషత. యుగ సంధ్యం అంటే ద్వాపర యుగం అంతంలో, కలియుగం స్టార్టింగ్లో. సంధ్యం అంటే రెండు యుగాల మధ్యలో ఉన్నటువంటి కాలం సంధ్యం. ఓకే, సో కలియుగం ద్వాపర యుగం అంతంలో, కలియుగం స్టార్టింగ్లో. ఎక్కడొస్తాడు? మాయాపూరే నవద్వీపే, మాయాపూరే నవద్వీపే, మాయాపూర్ నవద్వీప్లో వస్తాడని ఎక్కడ చెప్పబడింది? ఇది గరుడ పురాణంలో. భవిష్యామి సచిసుత, సచిమాతకి పుత్రుడుగా వస్తాడు సచిసుత. మనం చెప్పేసి మాట చెప్పింది, ఫస్ట్ చెప్పాను ఈయన 5 సంవత్సరాల క్రితం మాయాపూర్లో వచ్చాడు, సచిమాత జగన్నాథ మిశ్రకి పుడతాడు, వచ్చి సంకీర్తనం చేస్తాడని నేను చెప్పాను. ఇప్పుడు గరుడ పురాణంలో వాటి సంబంధించిన రుజువులు ఉన్నాయా? రుజువు ఇప్పుడు కనిపిస్తా ఉందా? మాయాపూర్ నవద్వీప్లో జన్మించాడు, యుగ సంధ్యలో వస్తాడు, అహంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అవతారంగా వస్తాడు సచిసుత. సో అది క్లియర్ అయింది. ఇంకా అక్కడే గరుడ పురాణంలోనే కాలి ప్రథమ సంధ్యాయాం లక్ష్మీకాంతో భవిష్యతి దారు బ్రహ్మ సమీపస్థ సన్యాసి గౌర విగ్రహ. కాలే ప్రథమ సంధ్యాయం, కాలే అంటే కలియుగ ప్రథమ సంధ్యాయం, ప్రథమ భాగంలో వస్తాడు. ఇప్పుడు మనది ప్రథమ భాగం జరుగుతుంది కలియుగంలో. కలియుగం స్టార్ట్ 5 సంవత్సరాలు అవుతుంది, 5000 సంవత్సరాలు అవుతా ఉంది. మొత్తం 5 సంవత్సరాలు కలియుగం 432,000 సంవత్సరాలు. దాంట్లో ప్రథమ భాగం ఇప్పుడు సంధ్యాయం, ప్రథమ సంధ్యాయం ప్రథమ భాగంలో వస్తున్నాడు. లక్ష్మీకాంతో భవిష్యతి, లక్ష్మీకాంత్ లక్ష్మి అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు, లక్ష్మీప్రియ అని పెళ్లి చేసుకుంటాడు. సో ఫస్ట్ అని గృహస్థుడిగా ఉన్నాడు, తర్వాత సన్యాసం తీసుకుంటాడు. దారు బ్రహ్మ సమీపస్థ, దారు బ్రహ్మ అంటే జగన్నాథుడు. సో చైతన్య మహాప్రభు మాయాపూర్లో సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన పూరికి వెళ్తాడు. నెక్స్ట్ 24 సంవత్సరాలు పూరిలోనే ఉంటాడు. అందుకే ఇక్కడ దారు బ్రహ్మ సమీపస్థ అంటే మనం జగన్నాథ బలదేవ సుభద్ర మాత్రం పూరిలో దారు బ్రహ్మ, ఆయన దారు బ్రహ్మ ఎందుకంటే ఆయన చెక్కతో తయారు చేయబడిన వ్యక్తి జగన్నాథుడు. సో ఆయన సమీపంగా ఉంటాడు ఆయన మనకి. అందుకని మన రథయాత్రలు మనం గమనిస్తే ఎంతమంది వచ్చారు రథయాత్రలకి? గూడూరు, నెల్లూరు, కావలి వచ్చారు అందరూ. మన హరే కృష్ణ మంత్రం పాడుకుంటూ వెళ్తాం కదా మనం, ఎన్నో కీర్తన పార్టీలు వస్తాయి. ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆ సంస్కృతి పూరిలో చైతన్య మహాప్రభు వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ పార్షదులందరూ కూడా జగన్నాథ బలేశ్వరుడు మన రథాల ముందర వీళ్ళు కీర్తన చేసుకుంటా భగవంతుని లాక్కుని వెళ్తా ఉండేవాళ్ళు రథాన్ని. ఆ సంస్కృతి ప్రాణం పాటిస్తా ఉన్నాం. అటు చైతన్య మహాప్రభు దారు బ్రహ్మ సమీపస్థ. సో 24 సంవత్సరాలు ఆయన ఉండిందే ఈ భూమి మీద, 48 సంవత్సరాలు ఉన్నాడు. దాని 24 సంవత్సరాలు మాయాపూర్ నవద్వీప్లో ఉంటే 24 సంవత్సరాలు పూరిలో ఉన్నాడు. మధ్యలో 1-2 సంవత్సరాలు అటు ఇటుగా కొంచెం బృందావనంకి కొద్దిగా ఈ దక్షిణ భారతదేశంలో ఆయన యాత్ర చేసి అట్లా తిరిగాడు వచ్చాడు అన్నమాట. సన్యాసి గౌర విగ్రహ. సో తర్వాత సన్యాసం తీసుకుంటాడు గౌర విగ్రహ. కాబట్టి ఇది గరుడ పురాణంలో ఉంది. కాబట్టి ఎవరైనా వచ్చి మీరేంది హరే కృష్ణ మంత్రం, మీరు రథయాత్రలో హరే కృష్ణ మంత్రాన్ని తీసుకొచ్చారు, కీర్తనలు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, మీరు లాక్కొని వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి నీ సంస్కృతి అంటే మన చైతన్య మహాప్రభు నుంచి నీ సంస్కృతి. ఎందుకంటే ఆయన చేశాడు ఇవన్నీ, కాబట్టి మనం ఆయన అనుయాయులుగా మనం ఇవన్నీ మనం కూడా పాటిస్తున్నాం. ఎందుకంటే భక్తుడుగా మనం భగవంతుడికి ఎట్లా దగ్గర అవ్వాలి, భగవంతుని ఎట్లా ఆకర్షించాలి, భగవంతుడు ఎట్లా మనకి ప్రేమను ఎట్లా పెంచుకోవాలి అని ఆయన మనకి నేర్పించి చూపిస్తున్నాడు. మనకి భగవంతుడే స్వయంగా వచ్చి నేర్పించి చూపిస్తున్నాడు. తర్వాత నరసింహపురాణంలో, నరసింహపురాణంలో సత్యే దైత్య కులాది నశాసమ్యే సింహోర్ధ్వా మర్త్యకృతిస్ త్రేతాయాం దశ కంధారాం పరిభావన్ రమేతి నామకృత్. సత్యయుగంలో సింహంలాగా సింహావతారంలో వచ్చాడు, వచ్చి ఎవరిని చంపాడు? హిరణ్యకశిపుని చంపాడు. త్రేతాయాం దశకందరం, త్రేతాయాం త్రేతాయుగంలో వచ్చి పది తెల్లవాడిని చంపాడు. ఎవరు? రావణాసురుడు. దశకందరాం తర్వాత కృష్ణుడు, కృష్ణుడు అవతారంగా గోపాలన్ పరిపాలయన్ వ్రజపురే భరంహరన్ ద్వాపరే. సో ఆయన ద్వాపర యుగంలో వచ్చి గోపాల పరిపాలయన్, గోపాలతో వాళ్ళతో ఉంటూ వ్రజపురేలో ఉంటూ, కానీ భూమి యొక్క భారాన్ని తగ్గించాడు కృష్ణుడుగా వచ్చి కురుక్షేత్ర యుద్ధం చేసి మొత్తం. అదే ఆయనే ఇప్పుడు గౌరంగ ప్రియ కీర్తన కలియుగే చైతన్య నామ ప్రభు. ఏ నరసింహస్వామి ఉన్నాడో సత్యయుగంలో, ఆయన వచ్చింది హిరణ్యకశిపుని చంపడానికి, ప్రహ్లాదును కాపాడడానికి. ఆయనే త్రేతాయుగంలో రాముడుగా వచ్చి రావణాసుని చంపుతున్నాడు. ఆయనే కృష్ణుడుగా వచ్చి ఇక్కడ కంసుణ్ణి చంపి తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో భూమి భారాన్ని తగ్గిస్తున్నాడు. ఆయనే మళ్ళీ ఇప్పుడు చైతన్య మహాప్రభుగా వచ్చి ప్రియ కీర్తన కీర్తనం చేస్తున్నాడు. ఆయన పేరు చైతన్య నామప్రభు, చైతన్య అనే నామంతో వస్తున్నాడు. ఇంకా కావాలా రుజువులు? కాబట్టి మనం ఏది మాట్లాడినా, ఏది చెప్పినా, మనం ఏది ఫాలో అవుతున్నా సరే, ముఖ్యంగా ఇస్కాన్లో అమాయకంగా జీవితం ఎట్ట చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, మనం ఈ కార్యాలు ఏం చేయట్లేదు. మనం హరినామం చేయమని చెప్తున్నాము అని అంటే దాని వెనకాల చాలా పెద్ద బలమైన సిద్ధాంతం ఉంది. అది మనకు అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకున్న తెలివితేటలు మనకు లేకపోవచ్చు, కానీ అది అర్థం కాకపోయినా మనం చేసాము అంటే దానికి ఎంత ఫలితం ఉందో అంత ఫలితం మనం అనుభవిస్తాం. లేదా వచ్చి చైతన్య మహాప్రభు వెలిసినటువంటి ఇక్కడ మందిరంలో మీరు వచ్చి సేవ చేస్తున్నారంటే, ఎందుకు సేవ చేయమంటాం అంటే దాని వెనకాల బలమైన ఒక సిద్ధాంతం ఉంది. లేదా ఎందుకు వచ్చి మీరు దయచేసి భాగవతం వినండి లేకపోతే భగవద్గీత వినండి అని అంటున్నాం అంటే దాని వెనకాల బలమైన సిద్ధాంతం ఉంది. సో ఇక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలో ఎంటెక్లు, బీటెక్లు అన్ని చేసుకొని వచ్చి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకునే భవిష్యత్తు ఉండి కూడా వచ్చి ఊర్లూళ్ళు తిరిగి మనం చెప్తున్నారంటే, అంటే వాళ్ళకి పనులు లేక, లేకపోతే పనులు చేసుకున్నంత తెలివితేటలు లేక, లేకపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు వచ్చి చెప్పట్లేదు. అంటే మన వల్ల ఒక్కరు హరినామం పట్టుకొని వాళ్ళ కర్మలు కనిపించుకోగలిగితే, వాళ్ళ కర్మ నుంచి బయటపడగలిగితే అంతకంటే సంతోషం ఏముంది అనేటువంటి ఆ ఒక్క చిన్న ఇది కోసం వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఆల్రెడీ చదువులకి వాటికి వీటికి ఆల్రెడీ వాళ్ళు కొన్ని వేల లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకేమి ఆశించకుండా, ఇంకేది కోరుకోకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి తిరిగి మన మధ్యలోకి వచ్చి దయచేసి హరినామం చేయండి, దయచేసి సేవ చేసుకోండి, దయచేసి అవకాశాన్ని వదులుకోబాకండి, ఇంతకంటే మళ్ళీ ఇంత సులభంగా మనం భగవంతుని చేరుకోవడం అనేది ఇంకా జరగదు. మీరు పనులు చేసుకున్నా పర్వాలేదు, మీరు కుటుంబ బాధ్యతలు తీసుకున్నా పర్వాలేదు, మీరు మిగతా పనులన్నీ ఎలా అయితే చేసుకుంటున్నారో దాంట్లో కూడా ఆ పనుల్లో ఇది కూడా ఒక పని అనుకోండి. ఏం పని? ఏం పని? హరే కృష్ణ. అన్ని పనులు చేస్తున్నాను కదా, ఈ పని చేయడం ఏం భారం అవుతా ఉంది? ఇంతకంటే బరువైన మోస్తున్నాము, ఇంతకంటే కష్టమైనవన్నీ చేస్తున్నాము, ఇంతకని ఎన్నో భరిస్తా ఉన్నాము, కానీ ఏదైతే మనల్ని మన మన కర్మల్ని తొలగించేస్తుందో, మన కర్మ నుంచి బయటపడేస్తుందో, అతి సులభమైంది, అతి సాధారణమైంది. సో అది మాత్రం మనం చేయడానికి మాత్రం మనసు రావట్లేదు. అదే కలి ప్రభావం అంటే, మాయా ప్రభావం అన్న కలి ప్రభావం అంటే అదే. అతి సులభంగా అతి దగ్గరలో, అతి సులభంగా అతి దగ్గరలో, కానీ అడుగులు పడ్డం లేదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. బ్రహ్మ ఒక రోజులో 12 గంటలు, ఒక రోజులో 1000 యుగ చక్రాల్లో ఒక యుగ చక్రంలో మాత్రం ఈ చైతన్య మహాప్రభు వచ్చి ఈ విధంగా మనకి జస్ట్ హరినామంతో మనం బయటపడిపోవచ్చండి అవకాశం మనకి. ప్రస్తుతం మన అదృష్టం ఏంటంటే ఆ సమయంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు సో నెక్స్ట్ పద్మపురాణంలో కాలే ప్రథమ సంధ్యాయం గౌరంగోత్తం మహీతలే భగీరథి తటే రమే భవిష్యామి సచీసుతః. కాలే ప్రథమ సంధ్యాయం, కలియుగం ప్రథమ సంధ్యంలో ప్రథమ భాగంలో వస్తాడు. గౌరోత్తమం మహితలే ఈ భూమి మీదకి వస్తాడు. భగీరథే తటే రమే, భగీరథి అంటే భగీరథ, భగీరథి ఎవరు? భగీరథి అంటే గంగానది, గంగానది ఒడ్డున అంటే మాయాపూరు నవద్వీపు అనేది గంగానది ఒడ్డున ఉంటుంది. భవిష్యామి సచీసుత, సచీసుతుడిగా వస్తాడు భవిష్యత్తులో. పద్మపురాణ రాస్తుంది చైతన్య మహాప్రభు గురించి. నారద పురాణంలో అహమ్యేవా కలౌ విప్ర నిత్యం ప్రచన్న విగ్రహ భగవద్భక్త రూపేణ లోకాన్ రక్షమి సర్వదా. కలౌ విప్ర, కలియుగంలో వస్తాడు ఒక బ్రాహ్మణుడుగా వస్తాడు. ఎస్, ఆయన బ్రాహ్మణుడు. నిత్యం ప్రచన్న విగ్రహ భగవద్భక్త రూపేణ, భగవంతుడు భగవంతుడే భక్తుడి రూపంలో వస్తాడు. లోకాన్ రక్షమి రక్షమి సర్వదా, లోకాన్ని రక్షించడం కోసం వచ్చాడు. హరినామం ఇవ్వడం వల్ల ప్రజలందరూ కానీ దీన్ని తీసుకొని కానీ వాళ్ళు కానీ కర్మ నుంచి బయటపడగలిగితే ఆయన నిజంగా లోకాన్ని రక్షించినట్టు. విజయభూవి జయధ్వం జయధ్వం భక్త రూపిణ కలౌ సంకీర్తనారంభే భవిష్యామి సచిత, కలియుగంలో వచ్చి సంకీర్తనం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు ఇక్కడ. భక్త రూపేణ భవిష్య పురాణంలో మళ్ళీ ఆయన గురించి ఉంది. ఆనందశ్రు కళారోమ హర్షపూర్ణం తపోధన సర్వే మమ ఏవ దృశ్యంతి ద్రక్ష్యంతి కలో సన్యాస రూపిణ. సో ఆయన యొక్క దివ్యమైనటువంటి ఈ రూపాన్ని ప్రతి ఒక్కరూ చూస్తారు, దివ్యమైన రూపాన్ని. ఏ రూపం? ఆయన సన్యాసిగా కలియుగంలో వచ్చినప్పుడు ఆయన్ని ఆ రూపంలో అందరూ చూస్తారు. అయితే ఆయనలో ఉన్న ఆ భక్తి భావాలు బయటకు వచ్చినప్పుడు ఆయన రోమాలు హర్షం అవుతాయి. అంటే నిటారుగా, అంటే ఆయనలో ఆ భక్తి భావాలు లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా ఒళ్ళంతా కంపించిపోతుంది. తర్వాత కళ్ళలోంచి నీళ్లు, అందుకని ఆనంద అశ్రు, కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కృష్ణ అన్న పదం ఆయన ఉన్నాడు అనుకోండి, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఒళ్ళంతా కూడా వెంటుకు నిటారుగా వస్తాయి, నిటారుగా అవుతాయి. అంటే అంత ఆనందం అన్నమాట, పరమానందం. ఆయన మునిగిపోతాడు, తేలిపోతాడు ఆయన, అంత ఆనందం సన్యాస రూపంలో వస్తాడు. వాయుపురాణంలో, వాయుపురాణంలో పౌర్ణమస్యాం ఫాల్గుణస్య ఫాల్గుని రిక్షయోగతః భవిష్యే గౌరరూపేణ సచిగర్భే పురందర. ఫాల్గుణ మాసంలో పౌర్ణమాస్యం, పౌర్ణమి రోజు, రేపు 18వ తేదీ అమావాస్య పౌర్ణమి. ఏం మాసం ఇది? పాల్గొనమాట. అప్పుడు ఆ సమయంలో పాల్గొనే వాళ్ళ నక్షత్రం కూడా ఉంటుంది, ఒక బంగారు వర్ణంలో గౌరవ రూపేణ సచిగర్భే పురందరాత్, సచిగర్భంలో జన్మిస్తాడు. అదే మళ్ళీ వాయుపురాణంలో భక్తి యోగ ప్రధానయ లోకస్యానుగ్రహాయ చ సన్యాస రూపం అస్తాయ కృష్ణ చైతన్య నామదృక్. సో భక్తి యోగం చెప్పడానికి, భక్తియుత సేవ గురించి చెప్పడానికి, భక్తి గురించి ప్రచారం చేయడానికి, పైగా లోకస్య అనుగ్రహాయ, లోకస్య లోకంలో ఉన్న అందరిని అనుగ్రహించడానికి సన్యాస రూపం ఆస్తాయ, సన్యాసం అనే సన్యాసం తీసుకుంటాడు ఆయన అందరికి ప్రచారం చేయడానికి. ఎందుకంటే గృహస్థగా ఉంటే ప్రచారం చేయలేరు, అందుకే సన్యాసం తీసుకొని ఈ భారతదేశం మొత్తం ప్రచారం చేస్తాడు. కృష్ణ చైతన్య నామదృ, ఏ పేరుతో? కృష్ణ చైతన్య పేరుతో వస్తాడు, చేస్తాడు ఇవన్నీ. సో గమనిస్తూ ఉన్నమాట, ఒక్కోటి పురాణంలో అవతారమా కాదా ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, ఆ కార్యాలు చేస్తాడా లేదా, ఆ కార్యాలు చేస్తాడా లేదా. సో రేపు నుంచి క్లాసులో నిజంగా ఇవన్నీ ఈ పురాణాల్లో చెప్పినవన్నీ కూడా చైతన్య మహాప్రభు యొక్క ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన లీలల్లో ఈ చెప్పిన పురాణాల్లో ఇవన్నీ జరిగినాయా లేదా అని మనం టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మత్స్య పురాణంలో ముందో గౌరసు దిగ్రహంగా త్రిశ్రోత స్థిర్ సంభవ దయాలు కీర్తన గ్రహి భవిష్యామి కలియుగ. కలియుగంలో నేను బంగారు వర్ణంలో వస్తాను, నేను చాలా పొడుగ్గా ఉంటాను, ముఖ్యంగా నా తల ఏమంటారు పూర్తిగా గుండు చేసుకొని ఉంటాడు, అంటే శిరస్సు మొత్తం కూడా ఇంకే వెంటుకలు ఏముండవు. మనం చూసి చైతన్య మహాప్రభు ఏముండవు, కానీ జస్ట్ ఒక శిఖ మాత్రం పెట్టుకో ఉంటాడు. ఎక్కడైతే నేను జన్మిస్తానో అక్కడ నదులు ఉంటాయి అక్కడ. తర్వాత నేను అందరినీ కూడా నేను హరినామం జపించే దాంట్లో నేను అందరినీ వాళ్ళని నిమగ్నం చేస్తాను నేను భవిష్యత్తు. ఇది మత్స్య పురాణంలో చైతన్య మహాప్రభు గురించి స్వయంగా భగవంతుడు కలియుగంలో ఏ విధంగా రాబోతున్నాడో చెప్తున్నాడు అన్నమాట. స్కంద పురాణంలో అంతః కృష్ణ బహిర్గౌర సంగోపాంగాస్త్ర పార్షద సచి గర్భే సమపుణ్యం మాయా మనుష కర్మకృత్. లోపలేమో కృష్ణుడు, బయటేమో బంగారు వర్ణం, తన అంగ ఉపాంగ తన వాళ్ళతో వస్తాడు. ఎవరు తన వాళ్ళు? నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, గదాధర పండితు, శ్రీవాసాది. సో ఐదు మంది పంచతత్వ. మనం జపం చేసేటప్పుడు ఫస్ట్ లో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివాసాది గౌరవ భక్త వృంద. ఎవరోళ్ళు? ఆయన పార్షదులు, ఆయన సహచరులు. సో వాళ్ళతో వస్తాడనమాట. వాళ్ళతో వచ్చి ఏం చేస్తున్నాడు? సంకీర్తనం చేస్తాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆయన మాయా మనుష కర్మకృత్, చూడ్డానికి మనిషిలాగే ఉంటాడు, చూడ్డానికి సాధారణ భక్తుల్లాగా ఉంటాడే కానీ ఆయన అవతారం అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మనలాగే ప్రవర్తిస్తాడు, మనిషి రూపంలో ఉంటాడు. చైతన్య మహాప్రభు రూపము అవతారము గుప్త అవతారం అంటారు. గుప్త అంటే అది అందరికీ కనబడేది కాదు, అందరూ చూడగలిగింది కాదు. కానీ గుప్త అవతారం అయినప్పటికీ కూడా పురాణాల్లో మాత్రం ఆయన అవతారం అని చెప్పి, ఆయన కృష్ణుడే స్వయంగా కృష్ణుడు అని చెప్పేసి మనకి సాక్ష్యాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం గమనిస్తే ఇది కేవలం మీకు 10 సాక్ష్యాలు చూపించాను అంతే వివిధ పురాణాల్లో, కానీ 100 సాక్ష్యాలు చాలా సులభంగా చూపించగలుగుతాం. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు సంకీర్తనం ద్వారా మనందరికీ కూడా భవిష్యత్తు ఇవ్వడానికి మన కర్మలు తీసేయడానికి మనకు ఒక చివరి అవకాశం మనకి ఇచ్చినట్టుగా మనకు ఒక మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కావచ్చు, ఈరోజే కాదు, మహారాజు గారు